சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 18வது அத்தியாயம் 32வது ஸ்லோகம். அதர்மம் தர்மமிதி யாம் மன்யதே தமஸாவ்ருதாம் சர்வார்த்தான் விபரீதாம்ச புத்திஸ்ஸா பார்த்த தாமசி ప్రతి జీవి కూడా మూడు శరీరాలని కలిగి ఉంటాడు. స్థూల శరీరమని, సూక్ష్మ శరీరమని, కారణ శరీరమని మూడు శరీరాలు ఉన్నాయి. మనకు కంటికి కనపడేటటువంటిది స్థూల శరీరం. మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం అంటాం. అంతఃకరణం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకార ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం. కంటికి కనపడదు, కానీ మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా కారణం శరీరం అనేటువంటిది అవిద్యాస్వరూపం. సూక్ష్మ శరీరమే కంటికి కనపడకపోతే ఇంకా కారణ శరీరం కనపడడం అనే ప్రశ్నే లేదు. ఈవెన్ మనకు తెలియదు కూడా అసలు. అవిద్య అంటారు. ఈ సూక్ష్మ శరీరంలోనే బుద్ధి ఉన్నది అన్నాం. ఆ బుద్ధిలో ఏం కలుగుతుంది అంటే జ్ఞానం కలుగుతుంది. ఒక వ్యక్తి ఒక పని చెయ్యాలి అంటే అతని యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అని కాదు, కనీసం ఇంగిత జ్ఞానం అంటారు మన వాళ్ళు. ఇది ఏమిటి, అది ఏమిటి, విషయం ఏమిటి అని వ్యావహారిక జ్ఞానం. ఈ జ్ఞానంతో పనిచేయాలన్నా మన బుద్ధి పనిచేయాలి కదా, ఆ బుద్ధిలో జ్ఞానం చోటు చేసుకుంటుంది. అందుకని నీకు జ్ఞానం ఉందిరా అని చెప్పాను, అరే నీకు బుద్ధి ఉందిరా అంటాం. బుద్ధి లేనివాడెవరూ లేరు, మనం అడగడమే తప్పు. భగవంతుడు బుద్ధి అనేటువంటిది అందరికీ ఇచ్చాడు. ఆ బుద్ధిలో జ్ఞానం ఉన్నదా లేదా అనేది ప్రశ్న కదా. కానీ మనం ఏం చేస్తాం, జ్ఞానం ఉందా అని అనకుండా అడగకుండా బుద్ధి ఉందిరా నీకు అంటాం. అంటే ఏమిటి, సరిగ్గా నీ జ్ఞానం పనిచేయడం లేదేమిటి అని అర్థం. ఈ జ్ఞానం కూడా మూడు రకాలుగా ఉంటుందని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకండి మూడు రకాలుగా, ఒక రకంగానే ఉండొచ్చు కదా అంటే, ఈ శరీరం అనేటువంటిది, ఈ సూక్ష్మ శరీరం మూడు గుణాల చేత చేయబడింది కదా. అందుకని మూడు గుణాలు ఉంటాయి. మూడు గుణాలు అందరిలోనూ ఉంటాయి, అందరి బుద్ధిలోనూ ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఏ గుణం ప్రధానంగా ఉంటున్నది అనేటువంటిది చర్చ. అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ కదా. చేసేవాడు కర్త, చేసే పని కర్మ. కర్త కర్మ చేస్తాడు, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ చేసేవాడు కూడా మూడు రకాలుగా ఉంటాడు, చేసే కర్మ మూడు రకాలుగా ఉంటుంది, బుద్ధి కూడా మూడు రకాలుగా ఉంటుంది. అయితే ఏమిటండి అంటే, తామసికంగా అయితే మనిషి తామసిక కర్త అయితే తామసిక కర్మ చేస్తాడు. తామసిక కర్మ దేనికి చేస్తాడంటే తామసిక బుద్ధి జ్ఞానం ఉంటుంది కనుక చేస్తాడు. దానివల్ల ఎటువంటి నష్టాలున్నాయి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. మనంతా మూడు గుణాల ద్వారా తయారు చేయబడినప్పటికీ కూడా ఏ గుణాలుంటే మనిషికి సుఖంగా ఉంటుంది, ఏ గుణం ప్రాధాన్యంగా ఉంటే అచ్చంగా జ్ఞానికి కూడా శుద్ధమైనటువంటి సత్వగుణం ఉండదు, జ్ఞానికి కూడా తమోగుణం ఉంటుంది. అర్థమైందా? జ్ఞానికి కూడా, మహాత్ముడికి కూడా తమోగుణం ఉంటుంది. ఆయనకి తమోగుణం లేకపోతే నిద్రైపోడు, ఎప్పుడు మెలుగుతోనే కూర్చోవాలి. ఎందుకంటే నిద్ర ప్రధానం తమోగుణం. అర్థమైందా? అందుకని మూడు గుణాలు ఉంటాయి. అయితే ఏ గుణం ప్రధానంగా ఉంటున్నది అనేటువంటిది విషయం మనకి ఇక్కడ. నాలో తమోగుణం ఉన్నదండి అన్నారు. ఉండాలి, మూడు ఉంటేనే నీ శరీరం ఉంటుంది. మూడు గుణాలు ఉండడమే ప్రకృతి, మాయా, అదే శరీరం కదా. కనుక మూడు గుణాలు, రజోగుణం ఉన్నదండి నాకు, తమోగుణం ఉన్నదని చెప్పాను. ఏది ఎక్కువగా ఉన్నది అది చెప్పాలి. తమోగుణం ఎక్కువగా ఉన్నది అంటే నాయన తగ్గించుకో అని అర్థం. దాని పాళ్ళు తక్కువ ఉండాలి, సత్వగుణం పాళ్ళు ఎక్కువ ఉండాలి. ఎవరికి అంటే ముఖ్యంగా వేదాంతం చదివే విద్యార్థికి, ముముక్షువుకి, మోక్షాన్ని పొందాలి, ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తికి సత్వగుణం ప్రధానంగా ఉండాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది. అందుకని అర్జున, రజోగుణ ప్రధానం నీకున్నది ఇప్పుడు, ఓకే, ఆ రజోగుణంలోంచి సత్వగుణానికి వచ్చినప్పుడే నీకు మోక్షం. కనుక ఆ రజోగుణంలో ఉన్నప్పటికీ కూడా మనిషి పని చేస్తున్నానంటే, క్రియ ఎక్కువగా చేస్తున్నానంటే రజోగుణ ప్రధానం అని అర్థం. కనుక గుణాలు ఉండడంలో దోషం లేదు, ఆ గుణాల ప్రాధాన్యం నీ అవసరం, ఎప్పుడు ఏ గుణాన్ని ఉపయోగించాలి, ఏ గుణాన్ని ఎక్కువసేపు. మనం ఇప్పుడు నిద్రపోయేటప్పుడు నేను సత్వగుణంతో ఉంటానంటే కుదరదు. నేను పనిచేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, రాసేటప్పుడు నేను సత్వగుణంలో ఉంటానంటే కుదరదు. అప్పుడు కొంచెం రాజసిక గుణం కావాలి, యాక్టివిటీ కావాలి కదా. అదేవిధంగా జ్ఞానంలో కూడా రాజసిక జ్ఞానం అని, సాత్విక జ్ఞానం అని, తామసిక జ్ఞానం అని మూడు రకాలు చెప్పాం. సాత్విక జ్ఞానం ఉంటే మనిషి చాలా నిశ్చలంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, తను చేసే పనులు తనకు క్లియర్గా తెలుస్తాయి, స్వచ్ఛంగా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తెలుసుకుంటాడు, ఉన్నదాన్ని మరొక రకంగా చూడడం, అది సాత్విక జ్ఞానం. రాజసిక జ్ఞానం అయితే ఏమిటి అని చెప్పనే చూసాం. ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా, సరి అయిన దాన్ని సరిగా చూడకపోవడం రాజసిక జ్ఞానం. ధర్మం అధర్మంచ కార్య అకార్యంచ అయథావత్ ప్రజానాది, అది 31వ శ్లోకంలో చెప్పారు. యథావత్ అంటే ఉన్నది ఉన్నట్లుగా అన్నారు. యథావత్, అయథావత్ అంటే ఉన్నది మరొక విధంగా అని అర్థం. ఇప్పుడు సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే ఉన్నది మరొక విధంగా అర్థం చేసుకోవడమే కారణం. రాజసిక జ్ఞానం వాడి సంగతి అట్లా ఉంటే ఇంకా తామసిక జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే చెప్తున్నారు 32వ శ్లోకంలో. అధర్మం ధర్మమితియా మన్యతే, అంటే వాడికి ఏమో డౌట్, చేసేటప్పుడు కొంచెం అధర్మం చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ తప్పో నేను చేసేది అని సందేహం ఉంటుంది రాజసిక జ్ఞానం ఉన్నవాడికి. వీడికి ఏంటంటే అధర్మం చేస్తూ ఇదే కరెక్ట్ అంటాడు, నిశ్చయ జ్ఞానం అన్నమాట. తప్పు కూడా నిశ్చయంగా ఉంటుంది, కన్ఫర్మ్డ్ కన్ఫౌండెడ్ అంటారు చూసారా. రాజసిక జ్ఞానం వాడికి ఏమో ఒకవేళ నేను సరిగా చేస్తున్నానో లేదో అనే సందేహం వచ్చే అవకాశం ఉంది రాజసిక జ్ఞానం వాడికి. కానీ తామసిక జ్ఞానం ఉన్న వ్యక్తి అన్ని తప్పులే చేస్తుంటాడు, మూర్ఖంతో చేస్తుంటాడు, నేను చేసేదే రైట్ అండి, అది తప్పు అంటాడు, మంచిది తప్పు అంటాడు, ఇదే సత్యంగా కనపడుతుంది, మన్యతే అన్నాడు. ఇంకంతే కన్క్లూజన్ అన్నమాట, నిశ్చయానికి వచ్చేస్తాడు. ఎవరు చెప్పినా వినడు, ఎవరైనా చెప్తే వాళ్ళకి తెలియదు అంటాడు. అటువంటి మనస్తత్వం, అటువంటి జ్ఞానం ఉన్నవాడే. ఎంత ప్రమాదం చూడండి. అధర్మం ధర్మమితి, అధార్మికమైనటువంటి పనులు చేస్తాడు, అధార్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు, అది ధార్మికమైనటువంటి సంబంధం ఉండదు. అటువంటి దాన్ని ధర్మమితి మన్యతే, ఇదే ధర్మం అంటాడు. ఇంకేం చెప్తావు? ఒకవేళ తప్పేమో అనుకున్న వాడికి పోయి చెప్పచ్చు, నాయన నువ్వు చేసేది తప్పురా, నీకు అనుమానం ఉంది కదా, నేను చెప్తున్నా విని అంటాం. లేదు లేదు, మొండిగా చెప్పేవాడు నేను చేసేదే కరెక్ట్ అన్న వాడితో మాట్లాడతావా, వాడు మనం మాట్లాడినిస్తాడు? అసలు మాట్లాడనివ్వడు కదా, మన నోరు మూసేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి విషయంలో అంత తీవ్రమైనటువంటి నిర్ణయానికి వచ్చేస్తారన్నమాట. అందుకని వాళ్ళు రాక్షసులు అన్నమాట. రాక్షసులు తెలుసు కదా, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, వీళ్ళందరూ వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు కదా. నవరాత్రుల్లో జరిగేదంతా ఏమిటండి, శుంభ నిశుంభ చండ ముండ, ఆల్ రాక్షసులందరూ కూడా ఏమిటయ్యా అంటే తామసిక జ్ఞాన సంపన్నులు ఉన్నారు. వీళ్ళందరూ తామసిక కర్తలు, తామసిక కర్మ చేసేవాళ్ళు, తామసిక జ్ఞానం ఉన్నవాళ్ళకి 9 రోజుల్లో అమ్మ దేవి చెండాడింది వాళ్ళని. తామసిక కర్తల్ని, తామసిక కర్మ చేసేవాళ్ళని, తామసిక జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ చీల్చి చెండాడింది ఆ దేవి అన్నారు. దేనికి అంటే, ఉంటే ఉండవచ్చు కదండి వాళ్ళని ఎందుకు ఈవిడ చంపడం, 9 రోజులు 9 అవతారాలు ఎత్తి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి ఎందుకు చంపాలి అంటే, వాళ్ళని చంపకపోతే వాళ్ళు జనాన్ని బతకనివ్వరు, సుఖశాంతులతో ఉండనివ్వరు ఎవరిని. అందరినీ చెరబడతారు, అందరినీ జైల్లో పెడతారు, కష్టపెడతారన్నమాట. ఆ రాక్షసులందరూ అట్లాగే చేశారు. ఋషులని జైల్లో పెట్టేవాళ్ళు, జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చేవాళ్ళు. యజ్ఞాన్ని యాగాలు చేస్తే ఆ దేవతలందరికీ ఎందుకు యాగాలు చేయడం, ఇంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, వరుణుడు ఎక్కడున్నాడు, నాకు చేయమంటాడు పూజలన్నీ. అందుకని ఋషులు ఎవరైనా తపస్సు పూజలు చేస్తూ ఉంటే వాళ్ళని ఊరుకునేవాళ్ళు కాదు, అంత అరాచకంగా వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు అన్నమాట. అందుకని ఆ దేవి ఏం చేస్తుందంటే, అవతారం తీసుకొని తను ఆ బ్రహ్మ విష్ణు శివ శక్తి కదా, 3 శక్తులు కలిసి దేవి, ఒక్కొక్కళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు ఆ రాక్షసుణ్ణి. ఏం చేశారు, 3 శక్తుల్ని ఒకచోట ఆవాహనం చేస్తే ఆ శక్తి ఉద్భవించింది. ఆమె పరాశక్తి. ఆ పరాశక్తి 9 రోజులు 9 అవతారాలుగా ఆ రాక్షసుడిని ఎలా చంపాలో దానికి తగినట్లుగా ఆవిడ అవతారం తీసుకోవాలి. అలా తీసుకొని ఆ తామసిక జ్ఞానం ఉన్న వ్యక్తుల్ని సంహరించింది అన్నారు. వాళ్ళు లోక కంటకులు, లోకానికి అపకారం చేస్తారు, కనుక పరిత్రాణాయ సాధూనాం. ఎందుకంటే వాళ్ళు సాధువుల్ని శిక్షిస్తారు, వాళ్ళు సాధువుల్ని కష్టపెడతారు, మహాత్ముల్ని కష్టపెడతారు, మంచి వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తారు, మంచి వాళ్ళకి తినడానికి తిండి లేకుండా చేస్తారు, అంత బాధ పెడతారన్నమాట. సృష్టిని అల్లకల్లోలం చేసేస్తారు. అలా చేయకుండా ఉండాలి అంటే వాళ్ళని అణచాలి. అవునండి, వాళ్ళు ఎక్కడున్నారండి అంటే, వాళ్ళు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మద వాత్సర్యాల రూపంలో మనలోనే ఉండి ఈ మనిషిని అస్వస్థుడిగా చేస్తూ, మనిషిని దుఃఖపెడుతూ, మనిషిని ఎప్పుడు ఒక నిరాశ నిస్పృహలతో ఉంచేటటువంటి గుణాలు ఇవన్నీ, వాళ్ళని రాక్షసులుగా చెప్పారు. అంతా జోడి వాళ్ళు, చూశారా, శుంభ నిశుంభ, హిరణ్యాక్ష హిరణ్యకశిపు, వాళ్ళంతా జోడి జోడిగా ఉంటారు. రావణ కుంభకర్ణ, అలాగే మనలో ఉన్నటువంటి రాగ ద్వేషాలు, కామ క్రోధాలు, ఇవన్నీ కూడా జంటగా ఉంటాయి. ఎక్కడైతే కామం ఉంటుందో అక్కడ క్రోధం ఉంటుంది, ఎక్కడైతే రాగం ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుంది. కాబట్టి మనిషి రాగద్వేషాలతో కామక్రోధాలతో పతనం అయిపోతాడు. అటువంటివి లేకుండా చూసుకోవడమే మనిషి యొక్క ప్రయత్నం. దానికోసమే ఈ దేవి నవరాత్రులు, ఈ పూజలు, ఏ పూజ అయినా సరే, ఏ వ్రతమైనా సరే, దేనికయ్యా అంటే నీలో ఉన్నటువంటి ఆధార్మికమైనటువంటి తామసిక తత్వమైనటువంటి ఆ తత్వాన్ని నువ్వు నిర్మూలించుకోవాలి. ఎలా చూస్తాడు ఈ వ్యక్తి? సర్వార్థాన్ విపరీతాంశ్చ అన్నారు. తామసి బుద్ధి ఎలా ఉంటుందంటే దేనిచేత ఆవరింపబడి ఉంటుంది? ఆవృతాహ తామస బుద్ధి దేనిచేత ఆవరింపబడి ఉంటుంది? సర్వార్థాన్ విపరీతాన్, ధర్మాన్ని అధర్మ, అధర్మాన్ని ధర్మంగా అనుకుంటూ సర్వార్థాన్ అన్నింటినీ విపరీతా అన్నారు. విపరీతంగా చూస్తుంటాడు. విపరీతం అంటే వేరే విధంగా, వ్యతిరేకంగా చూడటం. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మూడు రకాలైన జ్ఞానాలు: సమ్యక్ జ్ఞానం, సంశయ జ్ఞానం, విపరీత జ్ఞానం. సమ్యక్ జ్ఞానం అంటే యథాజ్ఞానం, యథావత్ జ్ఞానం, ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం సమ్యక్ జ్ఞానం. తాడు తాడుగా తెలుసుకోవడం సమ్యక్ జ్ఞానం. ఒక తాడు ఉందనుకోండి, అక్కడ తాడు తాడుగా తెలుసుకుంటే సమ్యక్ జ్ఞానం. తాడు పాముగా కనపడుతున్నది, పాముగా కనపడుతున్నదే, ఇది పామా అనే సందేహం వస్తుంది. సరే జ్ఞానమే, ఏమిటి పాముగా కనపడుతుంది, పాములాగా ఉన్నదే, పామేనా, పాము కాదేమో, పాము కనపడుతున్నది పాము కాదేమో అనేటువంటి సందేహం వస్తుంది. సరే ఇది సంశయ జ్ఞానం. తాడు కాదు పామే అనే జ్ఞానం వస్తే విపర్యయ జ్ఞానం, అది విపర్యయ జ్ఞానం. తాడు తాడుగా చూస్తే సమ్య జ్ఞానం, తాడు పాముగా కనపడుతుంటే పామా తాడా సంశయ జ్ఞానం. పామేనండి, ఇది పామే అంటే విపరీత జ్ఞానం, అది విపరీత జ్ఞానం, విపర్యయ జ్ఞానం ఉన్నారు. ఇప్పుడు ఆ ఉదాహరణ ఎందుకండి మనకేం ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేను ఎక్కడ తాడును చూసి పామనుకోవడం లేదు కదా, మీరు ఎందుకు ఆ ఉదాహరణ చెప్తారంటే, నాయన ఆ ఉదాహరణ నువ్వు నీ శరీరం ఆత్మకి అన్వయించుకోవాలి. ఆత్మ నేను, ఆత్మస్వరూపాన్ని మనం వినేటటువంటి బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానానికి సంబంధించింది కదా. నేను ఆత్మ అనే జ్ఞానం రావాలి కదా. నేను ఆత్మస్వరూపాన్ని, చైతన్యాన్ని అనే జ్ఞానం సమ్యక్ జ్ఞానం. నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధి కాదు, ఇది జడ పదార్థం అన్నారు. మల మాంస భాండం అన్నారు, మలభాండం అన్నారు. మీరు ఎన్నైనా చెప్పండి స్వామిని, ఎంత ఉపయోగపడుతుంది శరీరం అన్నాడు. ఇది ఉపయోగపడినా సరే నాయన, ఎంత ఉపయోగం ఉన్నా కూడా ఇది మలభాండమే. ఎముకల గూడు అన్నారు, ఎముకల గూడు అన్నారు. కొద్ది కాలం ఉండి బుడగలాగా పగిలిపోతుంది ఒక రోజుకి. ఎప్పుడు పగులుతుందో ఎవరికి తెలియదు ఆ బుడగ. అటువంటి ఈ శరీరాన్ని నువ్వు ఎట్లా అవుతావురా? దాన్ని నువ్వు అనుకుని నువ్వు బాధపడుతున్నావు కదా. కనుక అది నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరాన్ని పనిచేయడానికి నేను ఉపయోగపడుతున్నాను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి తెలుసుకుంటే సమ్య జ్ఞానం, సరి అయిన జ్ఞానం. వాడికి దుఃఖం ఉండదు. తాడు తాడుగా చూసేవాడికి దుఃఖం ఉండదు కదా. తాడు పాముగా చూసేవాడికి దుఃఖం ఉంటుందా? ఉండదా? పరిగెట్టిపోతాడు, అయ్యో కరుస్తుందేమోనని భయం, చెమటలు పడుతుంది ఒళ్ళు. అదేవిధంగా ఈ శరీరం, మనస్సు, ఆత్మ, ఒకవేళ నేను ఆత్మ, నేను శరీరం కాదేమో అనే సందేహం వస్తుంది. నేను శరీరమా ఆత్మ, నేను మనస్సు శరీరమా ఆత్మ అనే సందేహం వస్తే సంశయ జ్ఞానం. ఏదో ఒక చైతన్యం ఉంది, ఏదో ఒక శక్తి ఉంది లోపల, ఆ శక్తి నడిపిస్తున్నది, ఆ శక్తి, ఆ పరమాత్ముడు ఎందులో ఉన్నాడు, ఒకవేళ అదే నా స్వరూపము, ఇది నేను కాదేమో అనే సందేహం వస్తే సందేహ జ్ఞానం, సంశయ జ్ఞానం. ఈ దేహమే నేను అనేటువంటి నిశ్చయంగా అనిపించింది అనుకోండి, తామసిక జ్ఞానం. అర్థమైందా? ఆత్మ ఎక్కడుందండి? కంటికి కనపడదు, దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు అంటారు, రూపం లేదంటారు. అసలు అట్లాంటి వస్తువు ఉంటుందా? 10 సంవత్సరాలు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, ఒక్కరోజు కనపడలేదు. 10 సంవత్సరాలు నిర్విరామంగా గంటల తరబడి మాట్లాడుతున్నావు అన్నారు స్వామిని. ఒక్కరోజున ఆత్మని గురించి చూపించారా కనీసం అంటే? ఏమీ లేదు. అటువంటి ఆత్మ సత్యం అంటారు, శరీరం మాత్రం అబద్ధం అంటారు. చూడండి, నాకు ఎన్ని తెలుస్తున్నాయి. తలనొప్పి తెలుస్తుంది, కంటి నొప్పి తెలుస్తుంది, పంటి నొప్పి తెలుస్తున్నది, కాళ్ళ నొప్పి తెలుస్తున్నది. ఇట్లాంటి శరీరాన్ని మీరు నేను కాదంటే నేను ఎట్లా ఒప్పుకుండేదండి అన్నాడు. మరి ఏం చేస్తాను ఆయన, అదే కదా మాయా. నీకు తెలిసేదంతా సత్యం కాదు నాయన. అలా నువ్వు అనుకున్నావు అంటే, నువ్వు ఈ శరీరం నువ్వు అనుకుంటే నీకు దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదు, అశాంతి తప్ప ఇంకేమీ ఉండదు. పాముని చూసి, నువ్వు లేని పామును చూసి భయపడి చెమటతో కంగారు పడి ఎంత భయపడతావు. అదేవిధంగా నువ్వు ఆత్మని మర్చిపోతే ఈ శరీరం నువ్వు అనుకోవడం ఎట్లాంటిదంటే, పాము లేని చోట పామును చూస్తే ఎట్లాగో. ఈ సమస్యలు లేనటువంటి అనిత్యమైనటువంటి ఆత్మగా ఉండి నువ్వు అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నావు. నీ దుఃఖానికి అదే కారణం. కానీ నీ అత్తగారు కాదు, మామగారు కాదు, భార్య కాదు, పిల్లలు కాదు నీ దుఃఖానికి కారణం. నువ్వు ఈ యొక్క అనిత్యమైనటువంటి మాంస పిండాన్ని నీ స్వరూపంగా నీవుగా అనుకోవడమే కారణం. అది తామసిక జ్ఞానం. టీచర్ చెప్పినా సరే ఎన్నన్నా చెప్పండి, నా సమస్యనండి, మీకు ఏం తెలుస్తుందండి అంటాడు పైగా. మా ఇంటికి రండి చూడండి ఎన్ని సమస్యలు. మా ఇంట్లో సమస్య కాదండి, ఇరుగు పొరుగు సమస్య అండి అంటాడు. రే, సమస్య బయట లేదు నాయన, నీ మనస్సులో ఉంది, అజ్ఞానం వల్ల నీ మనసులో ఉన్నది అన్నారు. చాలా కష్టం ఒప్పుకోవడం చాలా కష్టం. అందుకని తలకి ఆడిస్తాం వెంటనే, అవును స్వామిని ఒప్పుకోవడం చాలా కష్టం. అయితే ఏమంటారు, తామసిక జ్ఞానంలోనే ఉంటారా అంటే, ఉంటే నీకే బాధ అన్నారు. లేదండి, నేను తాడును పాముగానే చూస్తానంటే, చూడు ఎవరికి నష్టం, ఎంతకాలం చూస్తావో చూడు. చూస్తూనే ఉంటావా ఏమిటి, పరిగెట్టిపోతావు, కొట్టాలని చూస్తావు, భయపడతావు, అరుస్తావు, కేకలేస్తావు, అందరి మీద కోప్పడతావు, ఇవన్నీ జరుగుతాయి. డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్ అన్నీ వస్తాయి. తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గర పోయి మందులు ఇస్తారు. ఎందుకు ఈ బాధలన్నీ? కనుక సమ్యక్ జ్ఞానం కావాలి నాయన. విపరీత జ్ఞానం, విపర్యయ జ్ఞానం హానికరం మనిషికి. తర్వాత ధృతి గురించి చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. 33
ధృత్యాయయాధారయతే మనఃప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యాం ధృతి సా పార్థ సాత్వికీ.
అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమడగాలి, మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీటు కావాలను, మా అమ్మాయికి మంచి వరుడు కావాలను, మా ఇంట్లో 24 గంటలు నీళ్లు వస్తూ ఉండేట్టు చేయి నాయన భగవంతుని. ఇవి అడగకూడదు. ఏమడగాలి, సమ్యక్ జ్ఞానాన్ని నాకు, మంచి జ్ఞానాన్ని, ఏది సరి అయిన జ్ఞానము ఆ జ్ఞానాన్ని ప్రసాదించు నాయన అని చెప్పి అడగాలి. ఆయన అడుగుతాడు ఇంకేం వద్దా అంటాడు. అది మిగతావి కూడా ఉన్నాయి, పెద్ద లిస్ట్ అడగకూడదు. ఏమడగాలి తెలుసా, నాకు సరి అయిన జ్ఞానం ఇస్తే మిగతావన్నీ అవే సర్దుకుంటాయి, అవే వచ్చేస్తాయి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యోపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అహం వహామి అన్నాడు. వాళ్ళు నన్నే కావాలని కోరుకుంటే వాళ్ళ క్షేమాలు నేను చూస్తాను, వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తాను అన్నాడు పరమాత్ముడు. మనం నమ్మం కదా, లోకల్ ఎల్ఐసి నమ్ముతాం వీడని. యోగక్షేమం వహామ్యహం అని ఎల్ఐసి పాలసీ కట్టావా అన్నారు. పాలసీ కట్టాడు మనిషి పోయినాడు పాలసీలు ఎందుకు కనుక ఆ పరమాత్ముడిని ఏమడగాలి అంటే నిశ్చలమైనటువంటి భక్తి నీవు, శుద్ధమైన అంతఃకరణాన్ని ఇవ్వు, సరి అయినటువంటి జ్ఞానాన్ని ఇవ్వు. అది ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు పరమాత్ముడు అంటే అది ఇవ్వాలి వీడికి, కాబట్టి అది వీడికి కలగాలి అంటే మిగతా అవన్నీ సరిగా ఉండాలి కాబట్టి మిగతా అవన్నీ ఆయనే ప్రొవైడ్ చేస్తాడు. ఇట్లా తెలివిగా అడగచ్చు కదా కదండి. 10 రూపాయలు ఇవ్వని అడుగుతారా, 2 రూపాయలు ఇవ్వని అడుగుతారా? 10 రూపాయలు ఇవ్వని అడిగితే అందులో 2 రూపాయలు ఉన్నదా లేదా? ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి అద్వత అన్నారు, అన్నీ అందులోనే ఉన్నాయి అన్నారు. అందుకని భగవంతుడే చూసుకుంటాడని ఆయనకు తెలియదండి మనకేం కావాలో. అడగవలసింది అడిగితే ఆయన మిగతా ఆయన చూసుకుంటాడని, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం. ఎవరైనా ఈ జ్ఞానం కావాలని అడిగితే ఆయనకి వాడ మీదనే ఉంటుంది దృష్టి. ఆయనకి ఆయన కూడా కొంచెం ఏనా కొంచెం అంటే ఏముంది, ఆయన కొంత ప్రియులు ఉంటారు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం మమ ప్రియ అన్నారు 12వ అధ్యాయంలో. ఆ మాట గుర్తుంటే కదా మనకు, ఎప్పుడో అయిపోయిందంటే 12వ అధ్యాయం, ఇప్పుడు 18వ అధ్యాయం, ఎక్కడ గుర్తుంది అన్నాం. భక్తి యోగంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. కనుక మనిషికి విల్ పవర్ అంటారు చూసారా, ధైర్యం ఇచ్చాడు, సాహసం ఇచ్చాడు భగవంతుడు. నీకు ఏది కావాలో నీ యొక్క ఆ ధృతితో నిర్ణయించుకోవాలి నువ్వు, నీకు నువ్వే నిర్ణయించుకోవాలి ఏది కావాలని. అన్నీ పెట్టాడు నీ ముందు. పొట్టుకు వెళతాం, వెళ్ళినప్పుడు అన్నీ ఉంటే, మంచిగా ఉంటే చెడు ఉంటే, కూరగాయలు అన్నీ చూసి వేరుకుంటామా లేదా అండి? ఆ దేవుడు ఏవి బలం అవి ఇస్తాడులే నాకని చెప్పి అన్నీ పొట్టు వేసుకుంటారా? భగవంతుడు అంటాడు, అరే నేనేమన్నాను నిన్ను, నేను సహాయం చేస్తానన్నానే కానీ నీకు ఇచ్చిన బుద్ధిని ఉపయోగించొద్దన్నానా నేను? అది ఏరుకోవాలి. పుచ్చులుంటే అవతల వారేసి మంచిది కాయని తీసుకోవాలి. ఏ వస్తువు కొనేటప్పుడైనా ఏరుకొనల్లా కొనుక్కుంటున్నామా లేదా? అదే విధంగా జీవితానికి ఏమిటి పరమార్థం అనేటువంటిది సెలెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. ఏమండి, ఆయనకి తెలుసు అండి ఏది మంచిదో ఏది ఇవ్వాలంటే. అక్కడ జ్ఞానం దగ్గర బేరం చేయవాకి ఇవన్నీ నీ ప్రయత్నం అన్నారు. అందుకే ధృతి అన్నారు, అది ఉపయోగించుకోవాలి. మన శక్తి సామర్థ్యాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఈశ్వరు అనుగ్రహం వెనకాల వస్తుంది. ఇది పురుష ప్రయత్నం అంటారు. చెప్పాను కదా, ఒక రైలు ఎత్తుగా కొండల మీద వెళ్ళాలి అంటే దానికి 2 ఇంజన్లు కావాలి. ఒక ఇంజన్తో పోదు, మామూలు రైలు అయితే ఒక ఇంజన్తోనే పోతుంది. ఎత్తుగా వెళ్ళేటటువంటి రైళ్ళకి 2 ఇంజన్లు కావాలి. మొదటి ముందు ఒక ఇంజను, వెనకాల ఒక ఇంజను. నాయన అదేవిధంగా మనిషి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే చాలా ఎత్తు పల్లాలు వస్తాయి. ఆ ఎత్తు పల్లాలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే నీకు పురుష ప్రయత్నం ఉండాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి. పురుష ప్రయత్నమా ముందు ఇంజను వెనక ఇంజన? ముందు ఇంజను ఈశ్వర ప్రయత్నం, వెనక నా ప్రయత్నం అనకూడదు. ముందు ఇంజన్ లాంటిది పురుష ప్రయత్నం, ఈశ్వర అనుగ్రహం వెనక ఇంజన్ లాంటిది. నాయన నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన నిన్ను పుష్ చేస్తాడు వెనక నుంచి. మనం ప్రయత్నం చేయకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటే కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు? నిద్రమోహం వేడు, నిద్రపోతుంటాడు ఎప్పుడు. ఆయన ఏం చేస్తాడు? బిజీగా భగవంతుడు నిన్ను నిద్ర లేపడానికే కుండెడు నీళ్లు పోయాలి నీ తలకాయ మీద. ఆయనకి ఎంత బిజీ పాపం, ఎంతమందిని చూసుకోవాలి భగవంతుడు. అందుకని ప్రయత్నశీలురు అంటారు వాళ్ళని, ప్రయత్నం చేసేవాళ్ళని ఉద్యమశీలురు అంటారు. చూసారా, ఉద్యమించాలి దేనికైనా సరే, తన ప్రయత్నం ఉండాలి. ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం అన్నారు కృష్ణ పరమాత్మ. నీ ప్రయత్నం చేస్తే మిగతా నేను చూసుకుంటాను. నేను వెనకటి రోజులో స్కూల్ ఫైనల్ ఇది చదివేటప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళని అమ్మా నాన్న అని వాళ్ళు, అరే నువ్వు కాస్త మార్కులు తెచ్చుకుంటే నేను తర్వాత ఏదైనా మాట్లాడతాను రావతల వాళ్ళతో. కొంచెం లేదో మనీ, కనీసం 34 మార్కులు, 33 మార్కులు తెచ్చుకుంటా, 2 మార్కులు నేను ప్రయత్నం చేస్తాను రా అంటాడు. ఎట్లా చేస్తారో అది తర్వాత సంగతి. 33 మార్కులు నువ్వు ప్రయత్నం చేయాలి కదా, లేదు నేను 0 మార్కు తెచ్చుకున్నానంటే ఎవరు 35 మార్కులు ఇస్తారు నీకు కదండి, ఎవరిస్తారు? అదేవిధంగా 33 మార్కులు కనీసం మనం తెచ్చుకుంటే ఆ భగవంతుడు ఏం చేస్తాడు, మిగతా 2 మార్కులు వేసి పాస్ చేస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు భగవంతుడు, నీ ప్రయత్నమే చేయకపోతే 0 మార్కు వాడికి నేనే ఇస్తానన్నప్పుడు భగవంతుడు పోరా పో అని చెప్తాడు. కనుక ధృతి అనేటువంటిది చాలా ముఖ్యం మనిషికి అన్నారు. ధృత్యాయయా ధారయతే అన్నారు. ధృతి అంటే ఇది 6వ విషయం చెప్తున్నాం ఇప్పుడు. జ్ఞానం, కర్మ, కర్త ఇవన్నీ అయినాయి, ధృతి అనేటువంటిది చెప్తున్నారు. ధృతి అంటే సంకల్పం అని అర్థం, సంకల్పశక్తి అన్నారు. ఎన్ని సంకల్పాలు చేస్తామండి మనం? నేను ఇల్లు కట్టుకోవాలండి, వచ్చేసింది సంకల్పం. కారు కొనాలండి, వచ్చేసింది సంకల్పం. నేను అనుకున్నా అంటే చేస్తానండి. అన్నీ చేస్తావునాయన, అసలు చేయవలసింది చేస్తున్నావా లేదా అన్నాడు. సంకల్పం, మంచి సంకల్పం చేయాలి. అందుకనే మనిషి సంకల్పం చేస్తే తప్పకుండా ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేస్తే జరుగుతుంది. కానీ ఏం సంకల్పాలు చేస్తున్నావు అనేది చూసుకోవాలి కదా. బిన్ లాడెన్ చేస్తాడు సంకల్పం, సద్దాం హుసేన్ చేశాడు సంకల్పం, బాంబులు పెట్టేవాళ్ళందరూ సంకల్పం చేసే వస్తారు. నేను వాడిని వాడిని చంపి కానీ నేను చచ్చిపోతానని అంటాడు వాడు. ఇదే సంకల్పం రా అంటే దుష్ట సంకల్పం. ఇంకా చేసే సంకల్పాలు కూడా సత్సంకల్పాలు కావాలి. నేను చేసే సంకల్పం నాకు ఉపయోగపడాలి, నేను చేసే సంకల్పం సమాజానికి ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి. ఎవరికి ఉపయోగపడకుండా నన్ను నాశనం చేసుకుని మిగతా వాడిని నాశనం చేసే సంకల్పం ఎవరికి కావాలండి అన్నాడు. భస్మాసురుడిలాగా సంకల్పం చేసుకున్నాడు, తానే నశించిపోయినాడు కదా. ఇప్పుడు సూయిసైడ్ బాంబులు అంటారు చూసారా, మోహిని భస్మాసురుడు సూయిసైడ్ బాంబు, తానే భస్మం అయిపోయినాడు. మనం ఇప్పుడు అనుకుంటాం అంతా మానవ బాంబులు వచ్చినాయండి, మానవ బాంబులు అన్నారు. అప్పుడే ఉన్నాడు మానవ బాంబు, ఎవరో తెలుసా, భస్మాసురుడు. తల మీద తన చెయ్యి పెట్టుకున్నాడు, కాలిపోయినాడు. అది ఒక మానవ బాంబే. ఆ మానవ బాంబే ఎంత దుష్ట సంకల్పం ఉన్నారు చూసారా. ప్రపంచం అంతా కూడా గజగజలాడిపోతుంది వీడ వల్ల ఇప్పుడు కదా. కనుక అట్లాంటి సంకల్పాలు ఉండకూడదు నాయన. సాత్విక ధృతి కావాలి మనిషికి, కన్స్ట్రక్టివ్ సంకల్పశక్తి, విల్ పవర్ అంటారు. ఉపయోగపడేదిగా ఉండాలి కదా. యయా ధారయతే, మనః ప్రాణ ఇంద్రియ క్రియా యయా ధారయతే అన్నారు. సాత్విక ధృతి అంటే హే పార్థ, సాత్విక ధృతి సా అన్నారు. అది సాత్విక ధృతి. ఏమిటి అది అంటే, ఏదైతే యయా ధృత్యా, ఏ పట్టుదల వలనైతే ధృత్యా అన్నారు. మొదటి పదం ధృత్య అంటే పట్టుదల వలన, పట్టుదలతో, ఓర్పుతో, సహనంతో, దృఢమైనటువంటి, చలించనటువంటి. బా ఎన్ని పదాలు ఉన్నాయి, మనకు దృఢం ఉందో లేదో, పదాలు మాత్రం దృఢంగా ఉన్నాయి కదా. ఎలా ఉంటుంది అంటే, అవ్యభిచారిణ్యా యోగేన అన్నారు. అవ్యభిచారి అంటే సన్మార్గం నుంచి తొలగనటువంటి అని అర్థం. వ్యభిచారం అంటే తొలగడం, మంచి మార్గం నుంచి తొలగిపోవడం వ్యభిచారం. అవ్యభిచారిణ్య అంటే అవ్యభిచారిణ్య అంటే మంచి మార్గం నుంచి తొలగించకుండా ఉండేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది సాత్విక సంకల్పం. యోగేన అంటే కర్మయోగేన, అష్టాంగ యోగేన, సమాధి యోగేన, ఏ యొక్క సంకల్పం అయితే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందో అది అని అర్థం. ధారయతే అంటే ధరిస్తాడు మనిషి. ధారయతే అంటే తను తీసుకుంటాడనమాట ఆ సంకల్పాన్ని. ఎలా తీసుకుంటాడు, మనః ప్రాణ ఇంద్రియ క్రియాహ, మనస్సుని నిగ్రహిస్తాడు ఆ సంకల్పం ఉన్న వ్యక్తి. ప్రాణాన్ని నిగ్రహిస్తాడు, ఇంద్రియాలను కూడా నిగ్రహిస్తాడు. ఇంద్రియాలు ప్రాణం మనస్సు అన్ని నిగ్రహించి ఆ నిగ్రహం వలన తన యొక్క ధృతిని సరియైన మార్గంలో మళ్ళించడం అంటారు. అవ్యభిచారిణ్యా భక్త్యా ధృత్యా పట్టుదలతో. అంటే ఏమిటి, ఒక నియంత్రణ ఉంటుంది మనిషికి, తన మనస్సు మీద ఒక నియంత్రణ, తన ప్రాణం మీద ఒక నియంత్రణ, తన ఇంద్రియాల మీద ఒక నియంత్రణ ఉంటుంది. తను అనుకున్న శక్తిని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం వీటన్నిటిని నియమిస్తాడు, వాడు కంట్రోల్ చేస్తాడు, వాటికి బానిసైపోడు, ఇంద్రియాలకు బానిసైపోకుండా వాటిని నియమించి నియమనం చేసి వాటిని సరైనటువంటి సన్మార్గం వైపుకు మళ్ళిస్తాడనమాట. మళ్ళించి ఎటువంటి సంకల్పం తీసుకున్నాడో దాన్ని భగీరథ సంకల్పం అంటారు. చూసారా, భగీరథ సంకల్పం ఉన్నారు, భీష్ముడు చేసిన సంకల్పం ఉన్నారు, ధ్రువుడు చేసిన సంకల్పము, అందరు సంకల్పాలు చేసిన వాళ్ళే, సంకల్పాలు చేయని వాళ్ళే లేరు. ఉదయం లేస్తే మమోపాత సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ఏదో ఉంది పువ్వు చేతులు, ఏమిటంటే నాకు ఈ కోరిక ఉన్నది, ఇది పూర్తి కావాలి అనే సంకల్పమే కదా. మరి నాయన ఏం సంకల్పం చేస్తున్నావురా, జాగ్రత్త. సత్వగుణం ఉంటే సాత్విక సంకల్పం చేస్తాడు, సత్వగుణం లేకపోతే దుష్ట సంకల్పాలు చేస్తాడు. దుష్ట సంకల్పాలు చేస్తే ఆ వ్యక్తికి హాని, కుటుంబ వ్యక్తులకి హానికరం, సమాజానికి హానికరం. కనుక సంకల్పాలు చేయని వాడు లేరు. ఏ సంకల్పాలు చేస్తున్నాము అనేటువంటిది ముఖ్యం. స్వార్థపూరితంతో చేసే సంకల్పాలు అవన్నీ చేసేవాడు రాజసిక ధృతి అంటారు తర్వాత శ్లోకంలో. ఈ వ్యక్తి ఇప్పుడు సాత్విక ధృతి అయిన వ్యక్తి ఇంద్రియ నిగ్రహంతో సరి అయినటువంటి సన్మార్గంలోకి వెళ్ళేటటువంటి, అంటే మోక్ష పురుషార్థానికి ఉపయోగపడేటటువంటి సంకల్పాలు చేస్తాడు. మోక్ష మార్గంలో నుంచి వైదొలగకుండా ఉండడానికి ఎటువంటి సంకల్పం అవసరమో అటువంటి సంకల్పం చేస్తాడు. దైవభక్తి పోకుండా ధార్మికమైనటువంటి పనుల్లో ఉండేటట్లుగా, తాను మోక్షాన్ని పొందడానికి ఎటువంటి సంకల్పం అవసరమో అవి చేస్తాడు. తర్వాత రాజసిక ధృతి ఏం చేస్తాడంటే, మోక్షం తప్ప మిగతా మూడున్నాయి కదా, ధర్మ అర్థ కామ, వాటి కోసం సంకల్పం చేస్తాడు, వస్తున్నాడు రాజసిక ధృతి. నూటికి 99 పాళ్ళు అందరూ రాజసిక ధృతి ఎక్కువగా. మీలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, కొంతమంది సాత్విక ధృతి, కొద్దిమంది ఉంటారు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటారంటే కొన్ని ఖాళీగానే ఉంటాయి ప్లేసులన్నీ, రేర్గా ఉంటారని పీపుల్. తర్వాత 34వ శ్లోకం రాజసిక ధృతి చెప్తున్నారు.
ధృత్యాధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిస్సాపార్థరాజసీ.
సాత్విక ధృతి ఉన్న వ్యక్తి శాస్త్ర విరుద్ధమైనటువంటి సంకల్పాలు ఎప్పుడూ చేయడు. తనకు కష్టమైనప్పటికీ కూడా ఆ సంకల్పం శాస్త్రబద్ధంగానే ఉండేట్లుగా చూసుకుంటాడు. శారీరక శ్రమ ఉండొచ్చు, మానసిక శ్రమ ఉండొచ్చు, అయినా సరే శాస్త్ర విరుద్ధం కాని సంకల్పాలు చేస్తాడు. ఏమండి మాకు శాస్త్రమే తెలియదు కదా అన్నాడు. మరి నా సంకల్పాలు సరి అయినవా కాదా నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. నేను శాస్త్రం ఏం చదవలేదే అన్నా. శాస్త్రం చదవకనప్పటికీ కూడా ఏ సంకల్పాలు చేస్తే అవతలి వాళ్ళకి సుఖం కలుగుతుందో, సమాజానికి సుఖం కలుగుతుందో అది చేస్తే సాత్విక సంకల్పం, సాత్విక ధృతి. ఏమండి ఏది మంచిది సమాజానికి అది కూడా నాకు తెలియలేదు అన్నాడు. శాస్త్రము తెలియలేదు, సమాజానికి ఏది మంచిది, మా పిల్లలకి ఏది మంచిది నాకు తెలియలేదు అన్నాడు. ఏదో ఇంజనీరింగ్ మంచిది కదా అని చెప్పి ఇంజనీరింగ్లో చేరిస్తే వాడు చదువు సంజయం లేకుండా తిరుగుతున్నాడు కదా మరి అన్నాడు. నేను ఏదో మంచిది అనుకుని చేస్తే ఇట్లా అవుతుంది కదా అన్నాడు. కొన్ని కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి అంటే నీ నిర్ణయంలో ఏదో తప్పు ఉన్నది అన్నారు. కనుక ఏది చేస్తే అవతల వాళ్ళు నేను ఇష్టపడతానో అదే నేను చేస్తే ధర్మం అన్నారు. అవతలి వాళ్ళు నాకు ఏది చేస్తే నేను ఇష్టపడతానో అది చేయడం ధర్మం అన్నారు. అవతలి వాళ్ళు నాకు ఏది చేస్తే నేను ఇష్టపడనో అది నేను చెయ్యకుండా ఉండడమే ధర్మం. ఆ ధర్మంగా ఉండడమే ధృతి సంకల్పం. దీనికి ఏం శాస్త్రం చదవాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, పుట్టినప్పటి నుంచి తెలుసు కదండి మనకి. అమ్మ కూడా చెప్పక్కర్లేదు, నాన్న కూడా నేర్పక్కర్లేదు. పెద్దన్నయ్య కనుక నన్ను కొడితే తప్పురా అంటామా లేదా, నన్ను కొట్టకూడదు కదా. నేను నన్ను ఎవరు కొట్టడం ఇష్టం లేనప్పుడు నేను ఎవరిని కొట్టకూడదు. ఈ చిన్న విషయం కనుక నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది చెయ్యి అన్నారు. నీ రాగద్వేషాలతో కూడినటువంటి మనసు ఏం చెప్తుందో చెయ్యవాకు, అటువంటి సంకల్పాలు తీసుకోవాకు. నీ అంతరాత్మ ఒకటి ఉన్నది కదా, అది చెప్తుంది ఎవరే ఈ తప్పు చేస్తున్నావరా తప్పు చేస్తున్నారంటే వింటే కదా. దాని ఒక మూలముగా నెట్టేసైనా సరే కోపం తాపాలతో రాగద్వేషాలతో నువ్వు ఆటలాడతావు, కానీ నీ మనస్సాక్షిని నెట్టిపారేసావు కదా అన్నాడు. తల్లిదండ్రిని బాధ పెడుతున్నావు, నీకు తెలియదా లోపల? నాకు తెలియలేదండి అప్పుడు అన్నాడు. తెలియక కాదు, నీకు వ్యామోహం రాగద్వేషంలో ఎక్కువ ఉన్నావు. అవతల వాడిని బాధ పెడితే, భార్యను బాధ పెడుతున్నా, భర్తను బాధ పెడుతున్నా తెలియక కాదు, తెలిసే చేస్తాడు మనిషి. తెలియక ఎవరు ఉండరు. అయితే నీ రాగద్వేషాలలో నీ కామక్రోధాలలో అది నీకు నీ మనస్సాక్షి తెలియకుండా కనుమరుగైపోయింది. ఎందుకంటే నీకు సత్వగుణం లేకపోవడం వల్ల. కనుక నువ్వు చేసేటటువంటి దుష్ట కార్యం నీకే తిరిగి కొడుతుంది అనే సంగతి కూడా తెలుసుకోవాలి. అవతల వాళ్ళను బాధ పెడితే అది ఊరికే పోతుందా అంటారు చూస్తారా మన వాళ్ళు. అది నమ్మకం ఉండాలి కదా, అదంతా పెద్ద కథ. ఓకే అయ్యా, కనుక సామర్థ్యం శక్తి ధృతిని ఉపయోగించడంలో ఈ వ్యక్తి రాజసిక ధృతి ఉన్న వ్యక్తి ధర్మ కామ అర్థాన్ అన్నారు. మూడు పురుషార్థాలు. ఎన్ని పురుషార్థాలు ఉన్నాయి? నాలుగు. పురుషార్థాలు అంటే ఏమిటి? సాధించాలనుకునేటటువంటి, ధర్మాన్ని పొందాలి, పుణ్యం పొందాలి, అర్థం అంటే డబ్బులు సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించాలి, పరుసు ఎప్పుడు నిండుగా ఉండాలండి, ఖాళీగా ఉండకూడదు. అందుకని 100 రూపాయల నోట్లు పెట్టుకుంటే, 1000 రూపాయల నోట్లు పెట్టుకుంటే కొంచెం పలచగా ఉంటుందని చెప్పి ఒకడు ఏం చేశాడంటే 1 రూపాయి నోట్లు పెట్టుకున్నాడు. 10 రూపాయల నోట్లు ఇన్ని పెట్టుకుంటే పరుసు ఉండి లాభంట. మరి 10 రూపాయల నోట్లు పెట్టుకున్నా, 1000 రూపాయల నోటు ఒకటి పెట్టుకున్నా ఒకటే కదా అంటే ఏమిటో, అది పెట్టుకుంటే పరుసు తేలిగ్గా ఉందండి అంటాడు. ఎంత తెలివి తక్కువ వాడో చూడండి. కాబట్టి నువ్వు చూసుకునేటువంటి సుఖభోగాలను చూసుకొని అర్థ కామాలతో వ్యక్తి సంకల్పాలు చేస్తాడు. ఇంత ధనం సంపాదించాలి అని సంకల్పం, ఈ సుఖాలు భోగాలు పొందాలి అని సంకల్పం, ఇంత పుణ్యాన్ని పొందాలి, నేను ఇంత పేరు ప్రతిష్టలు పొందాలి, ఇది చేస్తే నీకు ఇది వస్తుంది అది వస్తుంది చెప్తాడు కదా. అంటే ప్రాపంచికమైనటువంటి అభివృద్ధిని కోరతాడు, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి అక్కర్లేదు. కంటికి కనపడదు కదా అది, చిత్తశుద్ధి ఎవరికి కనపడుతుందండి? ఏమండి నా మనసు శుద్ధంగా ఉంది ఎవరికి తెలుస్తున్నదండి? ఎవరు అర్థం చేసుకుంటున్నారు? అందుకే నేను శుద్ధంగా ఉంచకుండా చేస్తున్నాను కదా. ఏమంటే మా భార్య అర్థం చేసుకుంటుందా, భర్త అర్థం చేసుకుంటున్నాడా, పిల్లలు అంతకంటే అర్థం చేసుకోవటం లేదు. ఏమిటి స్వామిని ఇంత పూజ చేశాను, శుద్ధమైన మనసు ఇవ్వనాను, భగవంతుడు ఇచ్చాను నాకు, ఈ మనసు వల్ల నేను అన్ని బాధలు పడుతున్నాను, నాకు ఈ శుద్ధమైన మనసే వద్దండి అన్నాడు. కంటికి కనపడలేదు ఎవరికి. మా వారికి ఎంత మంచి మనసు అండి ఉంటుంది, ఆ భార్య అనదు కదా, ఆయన ఏమి సంపాదించాడండి, ఊరికినే కూర్చుంటాడు. అప్పుడు భార్యకి ఎంత మంచి మనసు అని భర్త పొగుడుతున్నాడా, ఎక్కడ తెలుస్తున్నది? తెలియడం లేదు కదా, కంటికి కనపడటం లేదు కదా. అందుకని దాని మీద మనకు నిర్లక్ష్యం ఏర్పడుతుంది. శాస్త్రం చెప్తుంది కంటికి కనపడకపోయినా సరే అదే విలువైనటువంటిది. ఎవరికి కనపడాల్సిన పని లేదు. నీకు తెలుసు కదా నీ అంతఃకరణ శుద్ధి నీకెంత శక్తినిస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. అవతల వాళ్ళ సర్టిఫికేట్ కావాలా ఏమిటి మనకు? అవతల వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేకపోతే వాళ్ళ అసమర్థత అది. అంతేకాని వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోతే నేను మారాల్సిన పని లేదు. అర్థమైందా? ఎవరి కోసమో నేను అధార్మికంగా మారాల్సిన పని లేదు, ఎవరి కోసమో నేను కోపాన్ని పెంచుకోవాల్సిన పని లేదు, ఎవరి కోసమో నేను సన్మార్గంలో నుంచి మారాల్సిన పని లేదు. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి తెలిసే రోజు వస్తుంది, రాకపోతే వాళ్ళ అదృష్టం అది. ఏం చేస్తాం? అందుకే నేను మారాల్సిన పని లేదు. ప్రపంచం అంతా అట్లా వెళ్ళిపోతూ ఉంటే నేను ఒక్కడిని ఇట్లా ఉంటే కష్టంగా ఉందండి. పోతే పోని ప్రపంచం అంతా కూడా. అది తప్పుని నీకు తెలిసినప్పుడు నువ్వు వెళ్ళవాకు. నువ్వు గుంపులో చేరాల్సిన పని లేదు. వాళ్ళు వేల మంది ఉండొచ్చు, నువ్వు ఒక్కడవే కావచ్చు. అయినా సరే ధర్మ అర్థ కామాలకు పరిగెత్తే వాళ్ళు కోకొల్లలు, కానీ పరమ పురుషార్థాన్ని కోరుకునేవాడు అరుదు. వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారా కాదు, శాస్త్రంలో ఏం చెప్పబడింది, భగవంతుడికి ఏది ఇష్టం, భగవంతుడు నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయనకి ఏది ప్రీతి పాత్రం. అంతేగాని మా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏది ఇష్టమో కాదు నాకు కావాల్సింది, భగవంతుడికి ఏది ఇష్టమో నేను అది చేస్తాను. భగవంతుడు చెప్పిందే శాస్త్రం, శాస్త్రంలో ఏది చెప్పిందో భగవంతుడు, భగవంతుడే శాస్త్రం, ఈ రెండు వేరు కాదు. భగవంతుడికి ఏది ఇష్టమో మనకు తెలియదా? చెప్పండి, భగవంతుడికి ఏది ఇష్టం? మనం అందరినీ ప్రేమించడం భగవంతుడికి ఇష్టం, ద్వేషించడం ఇష్టం ఆయనకి. ఆయనకి ఇష్టం లేకపోయినా మనం ద్వేషిస్తున్నామా లేదా? మరి ఎందుకు ఆయనకి ఇష్టం లేని పని మనం చేస్తున్నాం? కనుక భగవంతుడికి ఇష్టమైన పనులు మనం ఎక్కడ చేస్తున్నామండి? ఆలోచిస్తే ఎవరి మీద అసూయ పడటం భగవంతుడికి ఇష్టం లేదు. మనం ఎవరి మీద అసూయ పడటం, కోపించడం భగవంతుడికి ఇష్టం లేదు. మనం అర్ధకామాల కోసమే తాపత్రయపడటం భగవంతుడికి ఇష్టం లేదు. కొంత తెచ్చుకో నీకు మనస్సు, శరీర పోషణ కోసం ఎంత ధనం కావాలో, ఎంత సుఖాన్ని శరీరానికి సుఖం కావాలో అంత ఏర్పరచుకో, దాన్ని భగవంతుడు వద్దని లేదు. దానికి మితిమీరి పోయినావు అంటే నువ్వు భగవంతుడికి వ్యతిరేకంగా పోతున్నట్లే కదా. ఏ ఆ సంగతి తెలియదా? చెప్పండి, భగవంతుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో అందరికీ తెలుసు. భగవంతుడి కొబ్బరికాయ కొడతాం కానీ భగవంతుడికి ఏది ఇష్టమో మనం చేయడం లేదు. భగవంతుడికి ఏది ఇష్టం అండి? ఆయనకి వెన్న ఇష్టం అండి, అందుకని వెన్న పూస పెట్టా. దేవికి చక్ర పొంగలి చాలా ఇష్టం అండి, ఆమెకి అది పెట్టానంటాడు. ఆవిడకి పులిహోర అంటే చాలా ఇష్టం అండి, పులిహోర పెట్టానంటాడు. ఎవరు చెప్పారు ఆవిడకి పులిహోర ఇష్టం అని, చక్ర పొంగలి ఇష్టం? ఆవిడకి పులిహోర ఇష్టమే, చక్ర పొంగలి ఇష్టమే, నీ మంచి మనస్సు అంతకంటే ఇష్టం అన్నాడు. ఎవరి కళ్ళు కప్పాలని? అందరి కళ్ళు కప్పగలవు, దేవి కళ్ళు కప్పలేవు నువ్వు, ఆ భగవంతుడి కళ్ళు కప్పలేవు కదా. ఏ ఎవరికి గంతలు కడతావు, ఎంతకాలం కడతావు? నీ మనస్సుకి గంతలు కట్టగలవా, ఆ భగవంతుడికి గంతలు కట్టగలవా? కడుతున్నానని నువ్వు అనుకుంటే నీకు నువ్వే కట్టుకుంటున్నావు అన్నావు. అందుకని మనుషులు ఎప్పుడో అన్ని తప్పులు చేసిన తర్వాత చనిపోయే ముందు బుద్ధి వస్తుంది, చాలామందికి శ్వాస వదిలే ముందు బుద్ధి వస్తుంది, ఎంత పనులు చేశాను నేను, ఎన్ని చేశాను, ఎన్ని పాపాలు చేశాను, ఎవడు చేయమన్నాడు? అప్పుడు అనుకోని ఏం ప్రయోజనం? బుద్ధి ఉపయోగించవచ్చు కదా, చెప్పాడు కదా ఆయన, నీకే కదా ఇప్పుడు దుఃఖం, చేసినందుకు దుఃఖపడుతున్నావా లేదా? కనుక రాజసిక ధృతి అంటే ఏమిటి? ధర్మం అర్థం కామం మోక్షం మహా అదెక్కడ ఉందండి వద్దంటాడు. ధర్మ అర్థ కామ ఫలాకాంక్షి, ఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు. డిజైరస్ ఆఫ్ రిజల్ట్స్ అంటారు. ఫలం అంటే మామిడి ఫలమా, పనస ఫలమా, కర్మఫలం. మనం చేసే కర్మఫలం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా? పుణ్యఫలం ఎప్పుడు వస్తుందా? ఇంత డబ్బు సంపాదించాను, ఎప్పుడు సుఖం వస్తుందా, ఎప్పుడు ఆనందిద్దామా, ఎప్పుడు ఆనందిద్దామా అని ఆశపడుతూ ఉంటాడు. ఫలాకాంక్షి అన్నారు. ప్రసంగేన దాని మీద ఒకరి ఒకటే విధమైనటువంటి మమకారం పెంచుకుంటాడు. ఆ డబ్బు మీదనే ఆలోచిస్తూ ఉంటాడు, ఎంత ఉంది ఎంత ఉంది అంత పిల్లి బాత గుడ్డు పెట్టినట్టుగా రోజు బాగా పెరుగుతున్నదా లేదా చూసుకుంటూ ఉంటాడు. ఇదే ఆలోచనలో ఉంటాడు, ఆ భోగాలు అనుభవించడంలోనే ఆలోచనలో ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉంటే వ్యక్తి ప్రసంగేన అంటారు దాన్నే. ప్రసంగం అంటే తెలుగులో కూడా ప్రసంగం అంటారు, ఆయన ప్రసంగం చేస్తున్నాడండి అంట. ఆ ప్రసంగం కాదు ఇక్కడ. ప్రకర్షేణ సంగహ అన్నారు అంటే ఏమిటి, అత్యంతమైనటువంటి మమకారం ఆసక్తి ధనం మీద, సుఖభోగాల మీద, అపుణ్య కార్యాల మీద. తానేం చేస్తున్నానా, తనకెంత పుణ్యం వస్తుందా, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయా అని చెప్పి చూసుకుంటాడు. ప్రసంగేన ధారయతే అంటారు అంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ప్రయత్నశీలుడవుతాడు. వాటి కోసమే అర్జున ఆ వ్యక్తి రాజసిక ధృతి అన్నారు. మోక్షాని కోసం ప్రయత్నమే చేయడు కదా. తర్వాత ఈయన గతి ఇట్టా ఉంది, ఇంకొకడు ఉన్నాడు మూడవాడు తామసిక ధృతి. ఎట్లుంటుందిట,
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ.
ఓ అర్జున పార్థ అన్నారు. పార్థ అంటే అర్జున అని అర్థం, కుంతిపుత్రుడు అని అర్థం. తామసీ ధృతిః సా అన్నారు. దీన్ని తామసిక ధృతి అంటాము, సంకల్పశక్తి. తామసిక సంకల్పశక్తి ఏమిటి అది అంటే దుర్మేధాః అవివేకులు అంటే వివేకం లేని వాళ్ళు. ఏది నిత్యం ఏది అనిత్యం, ఏది సత్యం ఏది అబద్ధం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి వివేకం లేని వాడు. కొంచెం కూడా ఆలోచన అనేదే ఉండదు వాడికి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారు చూసారా, గుడ్డెద్దు కళ్ళు లేకుండా ఉంటే ఎటు పోతున్నదో తెలియదు దానికి. కనుక వివేకం లేనివాడు ఏం సంకల్పాలు చేస్తాడండి. వివేకం సంకల్పం చేయాలంటే కొంచెం బుద్ధి ఉండాలి కదా, వివేకం ఉండాలి కదా. వివేకం ఉండాలి అంటే కొంచెం పెద్దలు చెప్పే మాట వినాలి కదా, అనుభవజ్ఞులు చెప్పే మాట వినాలి కదా, శాస్త్రం భగవంతుడు ఏదో ఉన్నాయి కదా వీటిని వినాలి కదా. అవన్నీ ఎందుకులే, అవన్నీ అక్కడ పెట్టు, నువ్వన్నీ పురాణం కథలు చెప్పబాకుండా ఇంట్లో ఏదైనా మాట్లాడితే నువ్వంత పాతకాలపు పనులు అని చెప్పవాకు. ఇప్పుడు రోజులు ఎట్లా ఉన్నాయి నీకు తెలుసా, ఇప్పుడు రోజులు ఎట్లా ఉన్నాయి దానికి తగ్గట్టుగా వెళ్ళాలి కదా. ఏమిటి దానికి తగ్గట్టుగా, రోజులు మారుతూనే ఉంటాయి. రోజులు మారినా సత్యం మారదు, శాస్త్రం మారదు, భగవంతుడు మారదు. చెప్పండి, రోజులు మారచ్చు, రోజులకు తగినట్లుగా మనుషులు మారుతూ ఉండవచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. భగవంతు ప్రేమలో మార్పు లేదు, శాస్త్రం యొక్క నియమాల్లో మార్పు లేదు, ప్రకృతిలో మార్పు లేదు. రోజులు మారుతున్నాయి అని చెప్పి వేప చెట్టు మామిడికాయలు ఇస్తుందా, మామిడి చెట్టు వేపకాయలు ఇస్తుందండి. రోజులు మారుతున్నాయి కదా, కృతయుగంలో కూడా మామిడి చెట్టు మామిడి పండే ఇచ్చింది, వేప చెట్టు వేప పండునే ఇచ్చింది, కలియుగంలో కూడా మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తున్నది. మామిడి చెట్టు చెప్పడం లేదే, కృతయుగం పోయిందండి, మామిడి పండుకని రంగులు ఇస్తున్నారు. నేను ఎందుకు ఇవ్వాలి మంచి పండ్లు కలియుగంలో, మామిడి పండు కాకుండా వీళ్ళందరికీ లోపల ఏదన్నా పెట్టి ఇద్దాం అనుకున్నదే మామిడి చెట్టు. వాడి కర్మ, వాడు మారాడని చెప్పి కలియుగంలో నేను మారాలా, మామిడి చెట్టు మారలేదు. నది క్రిందికే ప్రవహిస్తున్నది కానీ పైకి వెళ్ళడం లేదు. వీళ్ళందరికోసం నేను ఎందుకు ప్రవహించాలి, ఇంత అధర్మీయులు అయిపోయినారు కలియుగంలో మనుషులు, పాశవికంగా ప్రవర్తిస్తున్నారు, నేను ఎందుకు క్రిందికి ప్రవహించాలి అని చెప్పి నది పైకి ప్రవహించడం లేదే. ధర్మాత్ముడు కూడా అంతే, మంచి వ్యక్తి కూడా అంతే. కలియుగంలో మనుషులు మారచ్చు కానీ ధర్మం మారదు. అందుకని ధార్మికుడైన వ్యక్తి ధర్మాని కోసమే పనిచేస్తాడు. కానీ కలియుగమా త్రేతాయుగమా ఏ యుగమైతే నాకెందుకండి, అదే దేవుడు, అదే ధర్మం, అదే శాస్త్రం, నాకు అదే కావాలి. కానీ కాకపోతే ఏమిటి అంటే కలియుగంలో కొంచెం కష్టం అంతే. కృతయుగంలో చాలా తేలిక, ధార్మికంగా ఉండడం, ధర్మాన్ని పాటించడం. త్రేతాయుగంలో కొంచెం కష్టం, ద్వాపర యుగంలో కొంచెం కొంచెం కష్టం, కలియుగంలో మరీ కష్టం. అయితే ఏమిటన్నారు, కష్టం అయినప్పటికీ కూడా అసాధ్యం అని చెప్పలేదు వాళ్ళు. ధర్మం చెప్పేటట్లయితే భగవద్గీత ఎప్పుడో వెళ్ళిపోయేది. అసలు కలియుగంలో భగవద్గీత అనేటువంటిది రూపు లేకుండా ఉండాల్సింది. అందుకని కలియుగంలో కూడా ధర్మం ఉందని చెప్పడానికే భగవద్గీత ఉన్నది. ఇంకా చూసారా, ఆ భగవద్గీత ఉన్నది, అది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆచరించేవాళ్ళు ఉన్నారు, పాటించేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. ఏ యుగం అండి ఇది? కలియుగం. అయితే ఏమండి అన్నారు, అలా ఉండాలి, అది సంకల్పం అంటే, అది సాత్విక సంకల్పం. వీళ్ళేమిటి తామసిక సంకల్పం ఎలా చేస్తాడు అన్నారు. స్వప్నం పగటి కలలు కంటూ ఉంటాడు కలియుగ మహారాజు. కలికిదేవుడు అండి, కలిప్రభావం అండి, కలిప్రభావం అయితే నీకేమైంది, కలిప్రభావం అయితే నీకేమైందిరా అంటే ఆ ప్రభావమే నా మీద పడుతుందండి అన్నారు. పడకుండా భగవన్ నామం పైన పెట్టుకో అన్నారు. భగవన్ నామం అనే కవచాన్ని తొడుక్కో అన్నాడు. ఆయన రక్షిస్తాడు నిన్ను, ధర్మం రక్షిస్తుంది నిన్ను, నిన్ను ఎవరు ఏమి చేయలేరన్నారు. ఎవరేం చేయలేరు, అది షాక్ అబ్జార్బర్ లాంటిది ధర్మం. ఎవడైనా పట్టుకున్నాడు అంటే నీ జోలికి వస్తే వాడు భస్మమే. అంత నమ్మకం ఉండాలి ధర్మం మీద. ఉన్నవాడు చెలించడు. అధార్మికుడు జయిస్తాడా, ధర్మికుడు జయిస్తాడా? సత్యమేవ జయితే అన్నప్పుడు అసత్యం ఎలా జయిస్తుందండి? జయించినట్లుగా కనపడుతుంది కొద్ది రోజులు, కానీ ఒకరోజు ఓడిపోతుంది. సత్యమేవ జయితే అంటే జయితే అంతే. రూపాయి నోట్లో ఉండదు, ఎక్కడ కనపడుతున్నది? రూపాయి నోటు కనపడుతుంది, కానీ సత్యమేవ జయితే ఎక్కడ కనపడుతుంది? అది నమ్మకం అంటారు. చూసారా, అంత శ్రద్ధ ఉండాలి భగవంతుడి వాక్యం మీద, అంత శ్రద్ధ ఉండాలి. వీడికి ఏమిటంటే పగటి కలలు కంటూ ఉంటాడు స్వప్నం అన్నాడు. శోకం, ఎప్పుడు దిగులు చింత విచారం ముఖంతో ఉంటాడు, దిగులుతోనే ఉంటాడు. ఎంతన్నా ఉండని, ఎంతన్నా సంపాదించని, ఏముందండి ఎప్పుడు పోతుందో ఏమో అంటాడు. ఎక్కడో తుఫాను వస్తే ఇక్కడ వస్తుందేమో అనుకుంటాడు, ఎక్కడో సునామీ వస్తే ఇక్కడ వస్తుందేమో అంటాడు, ఎక్కడో స్వైన్ ఫ్లూ ఉంటే నాకే వస్తుందేమో అనుకుంటాడు. అన్నీ తనకే తనకే అనుకొని భయపడుతూ ఉంటాడు, పగటి కళ్ళు కంటూ ఉంటాడు, అన్నిటినీ నష్టపోతూ ఉంటాడు. ఊహాలోకంలో ఉంటాడు మనిషి. శ్లోకం విముంచతి అన్నాడు, వీటి నుంచి బయటపడడు అన్నాడు. న విముంచతి అన్నారు, ఈ తమోగుణం ఉన్నవాడు తమోగుణాల నుంచి బయటపడకుండా ఈ స్వప్నంలోనే పగటి కలలు కంటూ భయంతో, ఏం భయం అంటే ముసలితనం భయం, రోగ భయం, యవ్వన భయం, యవ్వన పోతుందేమోనని భయం, జరా భయం, ఓల్డేజ్ భయం, ఇన్ని భయాలతో ఉంటాడు, భయంతో ఉంటాడు, దుఃఖంతో ఉంటాడు, విషాదం అన్నమాట. ఎప్పుడు ఒక్కసారి కూడా తప్పు పొరపాటున కూడా నవ్వు రాదు ముఖం మీద. అందరు నవ్వుతున్నా సరే, అందరు నవ్వుతారులేండి, నేను ఎక్కడ నవ్వుతానంటాడు. ఏంరా నవ్వితే అంది దేవంటే నవ్వకూడదు రండి, ఉన్నదంతా పోతుంది ఏమంటాడు. నవ్వితే ఎక్కడ పోతుందిరా అంటాడు. నవ్వటం కోసమే కదా పుట్టావు నువ్వు అంటే, కాదండి నాకు మాత్రం ఇట్లా రాసి పెట్టాడు భగవంతుడు, ఇట్లా రాసి పెట్టాడట. ఎలా రాశాడరా అంటే శోకం అన్నాడు, విషాదం అన్నారు, దుఃఖంతో మనిషి ఎప్పుడు దిగులు పడుతుంటాడు. మదం అన్నాడు. మదం అంటే ఏమిటి అంటే అడమిన్స్ అనమాట, తల బిరుస్తాను అంటారు. చూసారా, తల బిరుస్తాను, చెప్పినా వినడు, వాడికి అర్థం కాదు, వాడికి వాడికి అర్థం కాదు, ఒకటి చెప్తే వినడు. ఏమిటయ్యా అంటే కష్టపడుతూ ఉంటాడు. పడనివ్వండి, పడితే మనకేమిటి, మనం మాత్రం సాత్విక ధృతి ఉన్నవాళ్ళం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.